కుమార, ఇలా రోజు రోజుకి విడిచిపెట్టక అంతకంతకి వ్యసనాల పాలైపోతున్నావు. నీ నీచ స్నేహితులతో పట్టపగలు నడి రోడ్ల మీద కూడా వ్యసనాలతో ఉంటున్నావట. నువ్వు చుట్టలు కాలుస్తూ మద్యం తాగుతూ వేశ్యలతో గానా భజనాల్లో ఉన్నట్టు రాజుగారికి తెలిసిందో? నీ నీచ ప్రవృత్తి గురించి ఎవరైనా రాజుగారికి చెప్పారంటే ముందు మీ నాన్నగారిని ఉద్యోగంలోంచి తీసేస్తాడు. మీ నాన్నగారిని ఎందుకు ఉద్యోగంలో పెట్టుకున్నాడు? ఆయన అగ్రహారంలో వేదం చదువుకుని జ్ఞానంతో ఉండి నియమనిష్టలతో ఉన్నాడు కాబట్టి. నీలాంటి నీచుడికి తండ్రిని తెలిస్తే మీ నాన్న ఉద్యోగం పోతుంది, అగ్రహారం లాక్కుంటాడు, ఇల్లు లాక్కుంటాడు, నీ వల్ల మేం కూడా చెడుదుము నీ కథంబు నన్ను చేరయ్యుకూడును లేక పుత్రక. నీ వల్ల మేము కట్టుకునేందుకు గుడ్డ లేక అన్నం లేక చచ్చిపోతాం, నువ్వు ఎలాగో పోతావు. మా మాట విను, చూడు మీ మావయ్య ఎంత బాగా చదువుకున్నాడో, ఆయన ఎప్పటికప్పుడు అల్లుడిని పరీక్షిస్తానంటున్నాడు. ఆయన వచ్చి పరీక్షించేటట్టే నీ బండారం బయటకు వస్తుంది. ఎందుకంటే నీకేమీ రాదుగా, కస్త్వం అన్నాడు అనుకో సస్తం అంటావు నువ్వు, నీకు అర్థం కాక. అందువల్ల నాయన నా మాట వినరా, ఇక మీ అత్త ఉంది అఖిల కళ్యాణ గుణగణ అత్త అత్త, అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త, సకల శుభాలకి నిలయం మీ అత్తగారు. ఆవిడ చిన్న వయస్సులోనే కూతుర్ని కని నీకు అప్పగించింది. అసలు మీ అత్తగారి పాండిత్యానికి నేనే ఆశ్చర్యపోతున్నాను. ఆవిడ ఉత్తమురాలు, అల్లుడా అని నిన్ను పిలిచి నీకు అన్నం పెడితే ఆ పోషణం కూడా పట్టడం చేత కాని నీ దౌర్భాగ్యాన్ని చూస్తే ఎంత ఏడుస్తుంది ఆవిడ. ఇక మీ ఆవిడ సంగీత నిధి, సకల గుణనిధి, అటువంటి ఉత్తమురాలు ఆవిడంత ఏడుస్తుంది. నా మాట వినరా, ఇప్పటికే ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారట, రేపొద్దున మూతులు కూడా కొరుక్కున్నారంటే ప్రమాదం. పట్టణంలో నీ వల్ల నేను కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాను, నీ వల్ల నాకు అప్రతిష్ట. ఈ కొత్త ముక్క అంది గొప్ప మాట, తల్లి బడి కొల్లి చట్టంచు ఉల్లసనములాడుదురు నన్ను గూర్చి నిన్నగరకంబు. నిన్ను చూచి ఆ వీడిది కాదండి తప్పు, తల్లి తప్పండి అని నా మీద వేస్తారు అభాండం. తల్లి ఇలా పెంచింది, ఆవిడ దరిద్రపు గడుగు కాబట్టి ఇలాంటి వాడు పుట్టాడని తిడతారు. పిల్లలు గొప్పవాళ్ళైనా చెడ్డవాళ్ళైనా రెండింటిని తల్లికే ఎవరైనా అన్వయిస్తారు. సహజంగా మీరు చూడండి, ఏ తల్లి కన్న బిడ్డో ఎంత మహాత్ముడో ఎంత పండితుడో అని పొగుడుతారు. లేదా ఛీ, ఏ తల్లి కందో ఈ రాక్షసుణ్ణి, ఈ నీచుణ్ణి కన్న తల్లి నీచురాలంటారు. అన్ని విధాలుగా తల్లికే చెడ్డ పేరు వస్తుంది. ముందు నా మీద తప్పంతా తోచి జనం తిడతారు, వారిని నేను అడ్డగలనా? డబ్బరలు పలుకు వారికి అడ్డంబు గలది, అభాండాలు వేసేవాడిని ఆపగలమా? అది ఏమీ లేకుండానే వేస్తున్నారు జనం. చూస్తున్నాక మన మహాత్ముల్ని ఆనాడు సాక్షాత్ కృష్ణుడికి తప్పలేదు, రాముడికి తప్పలేదు, సీతాదేవికి తప్పలేదు. సీతాదేవి ఎదురుకుండా అమ్మా నీ వంటి పతివ్రత లేదన్న పక్కకెళ్ళి దిక్కుమాలాడు ఎవడో ఎట్లా? సృష్టి రహస్యం అది, ఏదేంటో తెలియదు కానీ ఎందుకు వస్తుందో కానీ వారి ప్రారంభ కర్మ వల్ల ఎదురుగా ఉండవు. హై బాబు మీ అంత పండితుడు లేడు, పక్కడి వాడు దొంగ పీరుగా, వాడు ఏం చేశాడో వాడి గురించి మనకేం తెలుసు అన్నాం. అలాంటి వాళ్ళు నా మీద నిజంగా పడతారా నాయన అన్నది. చాలా చెప్పింది పాపం. అన్నిటికంటే నీ వయస్సు యౌవనానికి శైశవానికి మధ్యలో ఉన్న వయస్సు, ఇటు బాల్యము కాదు పూర్తిగా యౌవనము కాదు. 16 ఏళ్ల వయస్సు ఎటువంటిది అంటే దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో టీనేజ్ అంటాం, సంస్కృతంలో నవయౌవన శైశవముల నడిమి వయస్సు అని ఇక్కడ ఒక సమాసం మంచి మాట వేశాడు. నిజానికి ఇంగ్లీషు వాళ్ళకి మనస్ నవయౌవనానికి సంధికాలానికి కొంచెం తేడా ఉంది. టీనేజ్ అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది చూడండి, చూడండి 13 13 ఏళ్ళు ఆ చివరిని ఏముంది టీఈఎన్ టీన్, 14 15 16 17 18 19 ఈ అన్నిటికీ చివరిన టీన్ ఉంది కనుక దానికి టీన్ ఏజ్ టీనేజ్ అంటారు. అది అసలు రహస్యం, మీకు తెలుసుంది కదా. అంటే బిట్వీన్ 13 అండ్ 19 ఈ మధ్యలో ఉన్నవాడు మాత్రమే టీనేజ్ వాడు. ఇది ఇంగ్లీష్ నియమం. చాలా కాలం ఇంగ్లీష్ చదువుకున్నవాడు కూడా టీనేజ్ అంటే ఇదనే విషయం తెలియదు, నాకు ఆశ్చర్యం కలిగింది. సంస్కృతము మన సంప్రదాయంలో ఆర్ష సంప్రదాయంలో 18 ఏళ్ళు 14 ఏళ్ల మధ్యలో వయస్సుని ఈ మధ్య వయస్సు అంటారు దీన్ని. ఇది యౌవనము కాదు బాల్యము కాదు. ఆ వయస్సులో ఉన్న ఉద్రేకం చాలా ప్రమాదం. అక్కడ కనుక వాడు జాగ్రత్తగా ఉంటే తర్వాత ఇక వాడికి ఢోకం ఉండదు. అందుకే ఈ ప్రేమలు, ఈ పిచ్చ పెళ్లిళ్ళు, చెయ్యరాని పనులు చేసేవాళ్ళందరూ ఈ మధ్యలోనే పాడైపోతారు ఎక్కువగా. ఎక్కడో చాటి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కనుక దిక్కుమాల స్నేహాలు కలిశాయా, ఇక వాడు డిగ్రీలోకి వెళ్ళినా ఎంఏలోకి వెళ్ళినా ఎంఎస్సీలోకి వెళ్ళినా ఈ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డానికి ఈ అన్నిటికీ మూల కారణం ఆ వయస్సు నుంచి మొదలవుతుంది అనమాట. అది దాటితే కొంత మంచి అవగాహన వస్తుంది. అందుకే ఆ కాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చూడాలి. అదే ఇప్పుడు చెబుతుంది ఆవిడ, అవి నయ్యండి దాన్న మగు నీ నవయౌవనశైశవములనడిమి వయస్సునంక విసెడు వ్యసనోద్రేకం భవగాఢము దాని మానుమయ్య తనూజ. కుమార, అన్ని అవినయాలకి దుర్వ్యసనాలకి మూల కారణం ఇదిగో నీ వయస్సు. ఇది 14 ఏళ్ళు దాటి 18 ఏళ్లకు మధ్యలో ఉన్న వయస్సు. నవయౌవనము బాల్యము ఈ రెండింటికి నడిమి వయస్సు. ఈ వయస్సులో వచ్చే వ్యసనోద్రేకం, సప్తవ్యసనముల ఆధిక్యత, వ్యసనాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఉద్రేకం, అవగాఢము చాలా గట్టిగా పట్టుకుంటుంది. పొమ్మంటే పోదు, ఈ వ్యసనాలు ఈ టైంలో వస్తే పోవు. అందుకే పంప తీసి చుట్టలు సిగరెట్లు కాల్చడమో తాగడమో ఇలాంటివి కనుక ఏ ఇంటర్మీడియట్లో ఉండగానో అలవాటు అయిందా, ఇంక వాడిని ఆపడం మన వల్ల కాదు, చాలా కష్టం. అజ్ఞానం వల్ల ఇంకా అందులో పడిపోయి నాశనం అయిపోతాడనమాట. అందుకని ఈ సమయంలో వచ్చే వ్యసనములను కంట్రోల్ చేసుకోవాలి నాయన. ఇవి కనుక ఆపకపోతే ఇక తర్వాత జీవితంలో వీటిని మానలేము, అది చాలా గట్టిగా పట్టుకుంటుంది వ్యసనం అని చెప్పింది. కుమార మానవయ్యా అంది, దీని మానగదయ్యా అంది. అన్నీ వినివాడు అలాగే అమ్మా అని మళ్ళీ మామూలే వాడి పని వాడే చేసుకున్నాడు. యథాప్రకారంగా తిండి దండం పోవడం. ఇక ఈవిడు కూడా ఏం చెప్పలేకపోయింది పాపం. ఎంతకాలం ఇంకా కొద్ది రోజులు గడిచింది. ఈవిడు చెప్పిన తర్వాత ఒక రోజున యజ్ఞదత్తుడు రాజుగారికి యజ్ఞం చేయించి పూర్ణాహుతి కొంచెం ఆలస్యమైంది. ఇంచుమించుగా 1 గంటన్నర 2 గంటల సమయంలో ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. అప్పటిదాకా మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏదో ఆచమన జలం తప్ప. పాప పూర్వకాలంలో యజ్ఞం చేసేటప్పుడు అంత కఠోర నియమంతో ఉండేవారు. నిజానికి అలా ఉండక్కర్లా, కాసిన పాలు తాగచ్చని శాస్త్రం ఉంది. అయినా ఈయన మొండిగా ఉన్నాడు. ఆ పూట ఆ మంచినీళ్ళు ఆచమన జలం తప్ప ఇంకేం తాగకపోవటం వల్ల వెర్రి నీరసంగా ఉంది. దానికి తోడు ఆకాశంలో ఎండ భయంకరంగా ఉంది. ఆ ఎండకి బుర్ర మాడిపోతుందిట. ఒక్కొక్కప్పుడు మంచి ఎండలో తిండి లేకుండా వెడుతూ ఉంటే ఉంటుంది బాబు, కళ్ళు బయలు గమ్మేస్తాయనమాట. దాహం, చెమట కారిపోతూ ఉంటుంది, కడుపు మంట, దాంతో కళ్ళు తిరిగి చచ్చిపోవడం కూడా చచ్చిపోతారు కొంతమంది. అలాంటి బాధతో మధ్యాహ్నం పూట ఎప్పుడు ఇంటికి కడదామా, స్నానం తొందరగా చేసి సంధ్యావందనం చేసి భోంచేద్దామని వస్తున్నాడు ఆయన. మళ్ళీ అట్టి పరిస్థితుల్లో కూడా సంధ్యావందనం చేసి అన్నం తినాలి. 3 పూట్ల సంధ్యావందనం చేయకుండా అసలు అన్నం తినేవారు కదా ఆ రోజుల్లో. అందుకని బయలుదేరాడు. వస్తూ ఉంటే దారిలో ఒక ఆయన వచ్చి 2 చేతులు జోడించి ఒక కుర్రాడు నమస్కారం గురువు గారు అన్నాడు. ఇంటికి పోతున్నవాడు ఇలా చెయ్యెత్తి దీవించి హఠాత్తుగా వాడికేసి చూశాడు. వాడు 2 చేతులు జోడించి నమస్కరించినప్పుడు వాడి చేతి వేలికి ఒక వజ్రపు టొంగరం కనపడింది. ఆ వజ్రపు టొంగరం సామాన్యమైనది కాదు. దరిశనం బిచ్చెనిద్దాని కోమటి క్రొత్త పొడచూపనే తెంచి భూభుజునకు తనకిచ్చెనిద్దాని ధారాంబు పూర్వంబు పుణ్యకాలము నాడు భూమి భర్త తానిచ్చెనిద్దాని ధర్మగేహిని అయిన సోమిదమ్మకు మనఃప్రేమ మలరా దరి చూచి ఇచ్చే ఎద్దాని పట్టికి తల్లి జోదమోడిన పైడి సుట్టి కొనిన అట్టి నవరత్నమయమైన అంగుళీయ కంబు యజ్ఞాపమృత పుణ్య కర్మ సాక్షి వీటిలో ఒక్క చోదరి వ్రేల నుండ చూచె కను రెప్ప వెట్టక సోమయాజీ. ఈ ఉంగరం వెనక అతను పెద్ద చరిత్ర ఉంది. అందుకే ఇంత పద్యం రాశాడు ఆయన. పూర్వకాలంలో ఆ రాజ్యంలో ఒక గొప్ప వైశ్యుడు ఉన్నాడు, కోటీశ్వరుడు ఆయన. ఇంకా కోమట్లలో అంత గొప్పవాడు లేడు. ఆయన దాత, ఎవరికైనా సరే వీలున్నంత వరకు యథాశక్తి దానం చేసేవాడు. ఆయన నవరత్నాలతోటి బంగారంతో ఓడల మీద కూడా వ్యాపారం చేసేవాట. ఒకసారి ఒక చోట ఒక్కొక్క రత్నం 1 కోటి రూపాయలు ఖరీదు 9 రత్నాలు కొని దాన్ని మంచి బంగారంలో ఉంగరంగా తయారు చేయించి అంటే ఇంచుమించుగా 10 కోట్ల బంగారు కాసులు విలువ చేసే ఒక ఉంగరాన్ని మహారాజు గారి దగ్గరికి పట్టుకొచ్చి, మహారాజా మీరు ధర్మంగా పరిపాలిస్తున్నారు మా దేశాన్ని, మీ వల్ల మేము దొంగతనాలు లేకుండా వేళకి యజ్ఞాలు చేసుకుంటూ కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటున్నాం, మీలాంటి మహారాజు గారికి కానుకగా ఇస్తున్నాను అని ఈ ధర్మాత్ముడైన వైశ్యుడు ఆ దేశపు మహారాజు గారికి ఈ 10 కోట్ల ఖరీదు చేసే ఉంగరం ఇచ్చేట నవరత్నాంగుళీయకం. అప్పటి నుంచి ఆయన అందరూ కూడా దాన వైశ్యుడు అని పిలిచేవారు. రాజుగారు అసలు ఎంత గొప్ప వ్యాపారి అండి ఈయన, ఎవడైనా ఇంత బంగారాన్ని దానం చేస్తాడు. అందులో మహారాజు గారు ఎంత ధర్మాత్ముడైనా ఒక పన్ను కట్టమంటేనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కువ ఉంటారు. సాధ్యమైనంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈయన ఏమీ లేకుండా కట్టవలసిన ట్యాక్స్ కట్టడంతో పాటు మహారాజు గారికి గొప్ప కానుక ఇచ్చాడని ఆయన బాగా పొగిడాడు. సరిగ్గా పొగిడిన ఆ సమయంలోనే ఈ యజ్ఞదీక్షితుడు రాజుగారి చేత పూర్ణాహుతి చేయించాడు. ఆ పూర్ణాహుతికి మెచ్చుకుని రాజుగారు, ఏమై వైశ్యరత్నమా, నువ్విచ్చిన ఈ రత్నాంగుళీయకం చాలా గొప్పది, ఇంత గొప్పదాన్ని నాకంటే ఇలాంటి పండితుడి దగ్గరికి ఇస్తే ఆయన దగ్గర ఉంటే మంచిది కదా, ఏమంటావంటే మహారాజా మీ సొమ్ము మీరు ఏదైనా చేసుకోండి అన్నాడు ఈయన. అప్పుడు రాజుగారు యజ్ఞం పూర్తయిన తర్వాత అంత 10 కోట్ల విలువ చేసే ఉంగరాన్ని పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. అందరూ ఒకళ్ళని ఇచ్చిన తాతలే, ఆయన వ్యాపారి అయినా 10 కోట్ల ఖరీదు చేసే ఉంగరాన్ని ధైర్యంగా దానం ఇచ్చేసాడు రాజుగారికి. అంటే ఆయన అంత దాతో గొప్పవాడో మీకు అర్థమైపోయింది. అంత దాత ఇచ్చాక మహారాజు గారు పిసిరుగొట్టుతనంతో దాచుకోవచ్చుగా, ఆయన ఏం చేశాడు, యజ్ఞ పాండిత్యానికి వెచ్చుకుని ఇతని వేద పాండిత్యానికి వెచ్చుకుని దీక్షితుడికి ఇచ్చాడు. దీక్షితుడు దాన్ని కళ్ళకు అద్దుకుని చేతికి ధరించాడు. ఆయన కొద్ది రోజులు ధరించాక ఈయన కూడా దాతే, యజ్ఞ దీక్షితుడు కూడా, కాకపోతే ఈయన బయటి వాళ్ళకి ఎవరా. ఓ రోజున వాళ్ళు ఆవిడ తలంటింది బాగా, నెత్తి మీద నూనె పెట్టి బాగా తలంటిందిట, నువ్వుల నూనె పోసి అభ్యంగర స్నానం సార్, టిక్ 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 ఆ టిక్ 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 అని భార్యలు నెత్తి మీద నూనె రాసి కొడుతూ ఉంటే ఆ సౌఖ్యమే సౌఖ్యం అని నేను అలా ఇందులో అన్నారు. అలా కొట్టించుకున్నట్టు ఆయన ఈ విధంగా నెత్తి మీద కొడుతూ ఉంటే ఈవిడేం చేసింది, ఆ వేలికేసి చూసింది అని ఇలా చూసింది. ఈయనకి అర్థమైపోయింది, భార్యామణి నా ఉంగరం మీద మనస్సు పడింది అని. తలంటడం అంటే ఇదనమాట. శుభ్రంగా తైలం వదిలింది. ఈయనేం చేశాడు, భార్యామణి ఉంగరం అంటే ముచ్చట పడ్డావా, ఇంత చక్కగా నెత్తి మీద నూనె రాసి నువ్వు మర్దనా చేస్తూ ఉంటే అబ్బాబ్బా స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నావు, అంత సౌఖ్యం ఇచ్చిన నీకు ఈ ఉంగరం బొంగరం ఇవ్వడం లెక్క అని టింగు రంగానని ఆవిడ ఫింగర్కి ఈ ఉంగరం తొడిగేశాడు. ఇదో నీకు ఇచ్చేసాను అన్నాడు. పాపం ఆవిడ అది పెట్టుకుంది, పెట్టుకున్న ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా పెట్టిలో పెట్టింది. ఒకరోజు కొడుకు ఏం చేశాడు, అమ్మ జోదంలో చాలా డబ్బు ఓడిపోయాని, ఆ ఉంగరం ఇవ్వకపోతే చచ్చిపోతాను, నన్ను చావమంటావో ఉంగరం ఇస్తావా అంటే రహస్యంగా పట్టుకొచ్చి వాడి చేతిలో పెట్టింది. వీడి ఉంగరం పట్టుకెళ్ళి ఉంగరాన్ని ఆ ఓడిపోయిన వాడికి ఇచ్చాడు. వాడు వేలికి పెట్టుకుని ఆ వేలికి పెట్టుకున్న ఉంగరం ఏ ఓనర్ దగ్గర నుంచి వచ్చిందో ఆయనకి దండం పెట్టాడు. ఆయన ఈ ఉంగరాన్ని చూచాడు. ఇటువంటి ఉంగరం ఈ సృష్టిలో మరొకటి ఉండదు, ఎందుకంటే ఆ వ్యాపారి అంత కష్టపడి పట్టుకొచ్చి చేయించిచ్చాడు. ఈ ఉంగరం నాది, చూసారి ఎలా వచ్చిందో మళ్ళీ దొంగ. చివరికి మళ్ళీ ఈయన చూసి ఆశ్చర్యపోయి, ఒరే ఇలా రారా అన్నాడు. ఇదేంటి అనవసరంగా దండం పెట్టి ఇరుక్కుపోయినట్టున్నాను, ఎరక్కుపోయొచ్చు అనుకుని వీడి దగ్గరకు వచ్చాడు. ఎక్కడిదిరా ఈ ఉంగరం అన్నాడు. అనగానే వాడికి మతిపోయి, అయ్యా అబద్ధం ఆడడానికి ఇష్టం లేదండి, మీకు తెలియదా అండి, మీ అబ్బాయి జోదంలో ఓడిపోయాడండి, వాడి దగ్గర నుంచి పుచ్చుకున్నానండి అన్నట్టు. ఇంచేదంటే అబద్ధం చెబితే రాజుగారి దగ్గర ఈయనకి పలుకుబడి ఒక్క దెబ్బకి తలకై తీయించేస్తాడు అందుకని. వీడికి మతిపోయింది, ఏమిరా నోరు తెలిసే మాట్లాడుతున్నావా లేక పైత్యంతో కళ్ళు బైర్లు గమ్మి మాట్లాడుతున్నావా, నా కుమారుడు జోదంలో ఉంగరం ఓడిపోవడం ఏమిట్రా, నా కొడుకు వేద పండితుడు జోద పండితుడు కాదు అనగానే ఎందుకండి ఈ కబుర్లు, అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షధూర్తుండులేడు, చితి తలంబున యాగదీక్షితులలోన కీర్తిని ఎట్టి యాగదీక్షితుడు లేడు. మహాత్మా, భూలోకంలో యజ్ఞం చేయించడంలో నీ అంత గొప్పవాడు లేడు, యాగదీక్షితుడంటే నువ్వే, అంత కీర్తి నీకు. మీ అబ్బాయి నీకు పూర్తి ఎగనిష్టు, డెడ్ ఎగనిష్టు. పేకాట రాయళ్లలో నీ కొడుకు వంటి వాడు మరొకడు లేడు. ఎవడైనా జోదం ఆడేటప్పుడు వెనక ముందు ఆలోచిస్తాడు, నీ కొడుకు మేకలు కుక్కలు కట్టుకున్న బట్టలు చివరికి గోచీకొట్టు కూడా ఓడిపోయాడు, తనను తానే ఓడిపోయాడు. ఎవరో పూర్వకాలంలో భార్యని జోదంలో ఓడిపోయాడని మేము విన్నాం. అంటే ఆ రోజుల్లో కూడా ధర్మరాజుకు ముందు కూడా జోదంలో భార్యల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారులేండి. కానీ వీడు ఎలా కాదు, తనను తానే ఓడిపోతాడు. సజీవ నిర్జీవ వస్తువులతో జోదమాడడంలో నీ కొడుకుని మించిన వాడు లేడు. నీకు తెలియదేమో, అసలు నిన్ను దూదంలో పెట్టి ఓడిపోయాడు, ఓడిపోతే మీ నాన్నగారిని నాకెలా ఇస్తావని అడిగాను, అప్పుడు ఈ ఉంగరం నాకు ఇచ్చాడు, నిన్నే ఓడిపోయాడు వాడు నీకు తెలియకుండా అంటే వీడికి మతిపోయింది. ఏంటి నన్న కన్న తండ్రిని దూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు వాడు, తండ్రిని కూడా దూదంలో ఓడిపోతారని ఇప్పుడు నాకు తెలిసింది ఈ కథ నాకు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, తండ్రులు కూడా కలియుగం కదా ఇది, అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దిక్కుమాల కొడుకు నాన్న నేను ప్యాకెట్లో నిన్ను పెట్టి ఓడిపోయాను అన్నాడంటే ఎంత ప్రమాదం అండి అది. ఇంకా నయ్యం, ఈ ఉంగరాన్ని మీ ఆవిడ మీ అబ్బాయికి ఇచ్చి పంపించింది కనుక నిన్ను నేను విముక్తుడి చేశాను, లేకపోతే మహర్షి లాంటి నీవు కూడా నా దగ్గర పనివాడు అయిపోదు, నిన్ను ఓడిపోయాడయ్యా మీ అబ్బాయి అనగానే వీడికి మతిపోయి సిగ్గుపడి ఆ ఉంగరం లాక్కుని పో ఈసారికి క్షమించాను అని ఆ ఉంగరాన్ని నడుముకున్న బట్టలో బాగా బిగించి కట్టి పళ్ళు పటపట కొరుకుతూ అసలే కళ్ళు మండిపోతున్నాయి, పైన చెమట కారిపోతుంది, ఆ చెమట కళ్ళల్లో నుంచి కిందకు వస్తోంది, అది ఎలా ఉందో తెలిసినా ఈ చెమట నీరు కళ్ళల్లో పడి కన్నీరు మున్నీరు అవుతున్నట్టుంది అనమాట, అంత ఏడుపులో ఉందనమాట. అది బాగా ఆగ్రహంతో ఉన్నాడు, దానికి తోడు ఆకలి మండిపోతోంది, దానికి తోడు సిగ్గు, పట్టపగలు బట్టబయలైంది గుట్టు అంతా ఇప్పటికి. అందుకని ఇంటికి రావడంతో ఏమే స్వామిదేవమ్మ ఇలా రా అన్నాడు. ఆవిడ వచ్చింది, ఏడే నీ కొడుకు అంటే కొడుక ఇంకా కొడుకు అంటావేమిటి ఇంకా దాచేద్దాం అనుకుంటున్నావా అని లోపల అనుకుని పైకి అప్పుడే అనకుండా, అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్లోచన పంగ ప్రాంతములంది గుర్పనొక సయ్యాటంబు గల్పించి నా అంగుళ్య ఆభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేత పావకునకుంచేయన్ హవిర్దానము. ఏమే ఒకప్పుడు నువ్వు నా నెత్తి మీద నూరి పోసి తలంటావు, అంగోద్వర్తనం అంటే అది అనమాట అభ్యంగర స్నానం, తలంటు స్నానం చేయించావు, అప్పుడు నా వేలి ఉంగరాన్ని చూచి సరసాలాడి చిరునవ్వు నవ్వి ఒక సయ్యాట చూపించి ఆ శృంగార క్రీడ ద్వారా నా మనస్సును ఆకట్టుకుని వేలుకున్న ఉంగరాన్ని లాక్కున్నావు కదా, ఆ ఉంగరం ఎక్కడుందో ఇప్పుడు తక్షణం పట్టుకొచ్చి నాకు ఇయ్యి, ఆ ఉంగరాన్ని వేలికి ధరించకుండా ఇవాళ నేను అగ్నిహోత్రుడిలో నెయ్యి పొయ్యను, పూర్ణాహుతి చెయ్యను, నా కడుపులో అన్నం ముద్దవయ్యను, పట్టుకురా ఉంగరం అనగానే ఆవిడ ఏమిటయ్యా ఇప్పుడు అడుగుతావు. ఓ పక్కనేమో జనం వచ్చి కూర్చున్నారు భోజనానికి, పూర్వకాలంలో ఆయన ఇంటికి ఓ తెగొచ్చేవారు జనం, వాళ్ళందరూ చూడు అరుగుల మీద కూర్చుని ఉన్నారు, నేనేమో మంచి పాయసం దద్దోజనం కట్టుపొంగలి పులిహేర ఇవన్నీ చేసి పెట్టాను, వంకాయ కూర ముద్ద వంకాయ కూర గుత్తి వంకాయ కూర చేశాను, ఓ వరి బాబు సాంబారు వేసి సాంబార్లో అనేక రకాలైన కూరగాయ ముక్కలు ఆనపగాయ ముక్కలు పీనుపుగాయ ముక్కలు బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి అద్భుతంగా సాంబారు పెట్టా, మరో పక్కన అప్పడాలు మరో పక్కన వడియాలు మరో పక్కన కడియాలు ఇవన్నీ ఉంటే ఇప్పుడు బిడియాలు విడిచిపెట్టి ఉంగరం బొంగరం అంటావేమిటి, హాయిగా వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసి పూర్ణాహుతి పూర్తి చేసి ఈ ప్రజలందరికీ ఆపోసిన పట్టించి నువ్వు కూడా భోంచేయి పడుకో, అప్పుడు ఆ ఉంగరం ఎక్కడో లోపల పెట్టిలో పెట్టా, ఆ పెట్టిలో ఉన్న ఉంగరం పట్టుకొస్తానండి. ఓసి నీ దుంప దగ్గర ఇంకా పెట్టిలో పెట్టానని నన్ను పొట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా, నీ పట్టి నువ్వు కలిసి ఓత ముట్టుగా ఏం చేశారో నాకు తెలుసు అని పళ్ళు పటపట కొరికి లోపలికెళ్ళి, ఏమే ఎంత అన్యాయం చేసావే నీ కొడుకు గురించి అబద్ధం ఆడి, స్వాధ్యాయమన్నడు చదువంగబోకుండబోలునే చదువంగబోయననుట, చల్లవారగా నేట తీర్థమాడకయుండ అనురూపమే తీర్థమాడెననుట, సమయానుకూలత సంధ్యవార్వకమున్న వైదగ్ధియే సంధ్యవచ్చననుట, తనితోట అగ్నిహోత్రము వెల్వకుండగా విజ్ఞాన సరణియే వెల్చననుట, కల్లలాటంక ఫలమేమి కలిగ నీకు మాటి మాటికి నేను నీ మాటనమ్మి అరసి రక్షింపనేరక, అనుగు కొడుకు భ్రష్టు చేసితి ఏమి చెప్పంగగలదు, ఎంత అన్యాయం చేసావు, ఏనాడు వేదం చదవలేదా దుర్మార్గుడు, జోదమాడాడు అయినా చదువుకోవడానికి వెళ్ళావని ఎందుకు అబద్ధమాడావు, తెల్లవారకుండానే నీటిలో స్నానం చేశాడంటావా, వాడు స్నానం చేయకుండా పోతూ ఉంటే దానివల్ల ఏం లాభం వచ్చింది నీకు, ఎప్పుడు సంధ్యావందనం చేయలేదా దుర్మార్గుడు అయినా సంధ్యావందనం చేశావని అసత్యమాడడం వల్ల ఏమి సాధించావు నువ్వు, ఏనాడన్న అగ్నిహోత్రంలో ఇంత నెయ్యి పోశాడా, అయినా వేశాడని చెప్పావు. ఈ అబద్ధాలు ఆడడం వల్ల ఏమి లాభం వచ్చింది? నేను కూడా అజ్ఞానంతో నీ మాట నమ్మి కొడుకు ఏమయ్యాడో పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగి చివరికి భ్రష్టుండయ్యాను. నన్ను, నా వంశాన్ని, నన్ను సర్వనాశనం చేసేసావు. ఆస్తి అంతా ఏమైపోయిందో చూద్దాం అని పైకెళ్ళి చూస్తే అస్సలు ఇంట్లో ఏ వస్తువు కనపడదు. పెట్టెలు హుళక్కి, గదులు ఖాళీ, బీరువాలు ఏమీ లేవు. అయ్యయ్యయ్యయ్యో, ఏది ఇంత ఉయ్యాల? బంగారపు ఉయ్యాల కనబడదు, కుందులు కనబడటంలా, పీటలు కనబడటంలా. పట్టు వస్త్రాలు 5000 వస్త్రాలు ఇచ్చాడు రాజుగారు. కట్టుకోవడానికి దిక్కుమాల దస్త్రం తప్పేమీ లేకుండా అయిపోయింది. ఇక్కడ వస్త్రాలు లేవు, గోచిగుడ్డలు లేవు, అన్నం తినడానికి కావలసిన పళ్ళేలు కూడా లేకుండా అయిపోయాయి. అయ్యో, ఊతముట్టుగా మొత్తం నాశనం చేశాం. అంటే దోచుకుపోతారు చూసారు దొంగళ్ళు, దొంగళ్ళు దోచుకుపోయేటప్పుడు ఏమీ లేకుండా ఎలా దోచుకుపోయారు. అలా నువ్వు నీ కొడుకు దోచేశారు కదే అని కాసేపు ఏడ్చి, చాలు చాలు ఇటువంటి కొడుకు ఇక బతికినా ఒకటే, చచ్చినా ఒకటే, చాలు ఇంక నా పాలికి చచ్చినాడు కొడుకు గుణనిధి అనేవాడు కుల విషంబు, ఏ నివా పాంజలుల వాని కిత్తునిప్పుడు అన్నాడు ఆయన. నా కుమారుడు గుణనిధి అనేవాడు నా దృష్టిలో చచ్చిపోయినట్టే, బతికినా చచ్చినట్టే. ఎక్కడ దర్భలు తీసుకురా, నువ్వులు తీసుకురా, నీళ్లు తీసుకురా అనగానే ఆవిడ తీసుకురాకపోతుంటే ఒక తోపు తోసి పక్కకి ఈయనే వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నువ్వులు నీళ్లు కలిపి దర్భల కింద పెట్టి కొడుకు చచ్చిపోయాడు వాడికి తర్పణం ఇస్తున్నానని, ఈయనకి అన్ని తజ్జనాల మంత్రాలు వచ్చుగా, ఇంకా ఆవిడ చదవక్కర్లా, ఈయనే చదివి పెండం పెట్టేశాడు హాయిగా. ఈ విధంగా పెట్టేసి కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అన్నాడు. ఈ రోజు నుంచి వాడు ఎక్కడన్నా కనబడ్డా చంపి మళ్ళీ పిండం పెడతా వాడికి. నువ్వు కూడా నన్ను అబద్ధమాడి మోసం చేసావు గనక, నాకింత బాధ కలిగించావు గనక నీకు విడాకులు ఇచ్చేస్తున్నానని విడాక్ 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 అన్నాడు. అంతే, పొమ్మన్నాడు అంతే. దెబ్బకి 3 సార్లు అరిచాడు, పోయాడు అంతే. పెళ్ళాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజుల్లో ఇంకంతే, కోర్టులు లేవు, ఇంకోటి లేవు, పోవడం అంటే పోవడమే. ఆవిడని వదిలేసి వెంటనే మళ్ళీ ఆ మంచి పెళ్ళాన్ని చేసుకుని శుభ్రంగా చెప్పాలు చేసుకుంటూ కూర్చున్నాడు. అంత బాధ అలా క్షణంలో ఇంకో పెళ్లితో మార్చుకున్నాడు ఈయన. పాపం ఈవిడ దారిని ఈవిడ ఎక్కడికి పోయిందో ఎవడికి తెలియదు. క్రమంగా ఈ విషయము గుణనిధి దగ్గరికి వెళ్ళి ఎవడో ఒరే కొంప ములిగింది అన్నారట. ఏమిట్రా, వర్షాలు లేవు కదరా మన ఊళ్ళో, కొంపలు ఎగలా ములిగాయి అన్నాడు వాడు. ఓరి నీ దొంపదంగ ఇంకా నీకు అర్థం కాలేదా, మీ నాన్నకి రహస్యం బయటకు వచ్చింది, తెలిసింది, దాంతో నువ్వు బతుకుండగానే చచ్చావని భావించి పిండం పెట్టాడు. మీ అమ్మకి గండం వచ్చింది నీ వల్ల, ఆవిడ్ని ఎక్కడికో గెంటేశాట. పాపం మీ అమ్మ ఏమైపోయింది ఎవరికి తెలియదురా, చూసావురా నువ్వు చేసిన పని వల్ల మీ అమ్మకి నష్టం నీకు నష్టం దానగానే, అప్పుడు వాడు మా అమ్మ పోతే పోయింది, నాన్న దగ్గర నున్న పెంట పోయింది, ఇక నేను హాయిగా ఇక్కడే కూర్చుని ఆడుకోవచ్చు అన్నాడు. కానీ పిచ్చాడు, వీడికి అసలు రహస్యం తెలియదు. వీడి దగ్గర కొంత డబ్బు ఉంది, 3 రోజులు ఆడాడు. ఆ 3 రోజుల తర్వాత డబ్బులు అయిపోయాయి. ఇక ఇప్పుడు డబ్బులు అయిపోయాక జనం ఏం చేశారు, ఎరా డబ్బులు అన్నారు. నా దగ్గరే ఉన్నాయిరా, ఎంతకాలం నా డబ్బంతా మీరే లాక్కున్నారుగా, కాస్త ఉట్టినే ఆడతానరా అన్నట్ట. డబ్బులు లేకుండా ఇక్కడ కనబడ్డం అంటే కాళ్ళు ఎరగొడతాం అన్నారు వాళ్ళు. దాంతో పేకాట లేదు. అదేంటో పేకాటరా, వీళ్ళు డబ్బు లేకుండా ఆడనివ్వరట, మరి ఏమిటో తెలియదు. ఇప్పుడు వీడికి పిచ్చ ఎక్కువ కదా, అందుకని ఆ ఆడుతున్న వాడు వెనకాతలు నిలబడి రెండు రెండు అని వాటి పక్క వాడికి సైగ చేసి దాంతో రెండు ఇచ్చుకుని ఆడుతున్న వాళ్ళు తప్ప ఆడని వాళ్ళు ఇక్కడ ఉండకూడదని బయటికి తోసేశారు. ఇప్పుడు తెలిసింది వీడికి, ఇంతకాలం జోద గృహంలో కాస్త తలదాచుకున్నాడు, ఇప్పుడు ఆ గృహంలో తలదాచుకోవడం లేదు, తిండి తినడానికి లేదు, కట్టుకున్న గోచీ గుడ్డ తప్ప మరో గుడ్డ లేదు, ఇంటికి వెడితే అన్నం పెట్టడానికి అమ్మ లేదు. పొరపాటున ఇంటికి వెళ్ళాడా వాళ్ళ నాన్న నెత్తి మీద పచ్చడి పండతో పచ్చడి పచ్చడి కింద వీడి బాధి, అప్పుడు వీడికి మళ్ళీ పిండ ప్రదానం చేస్తాడు. అంచేత అక్కడికి వెడితే గండ ప్రదానం, అంచే దానికంటే ఎక్కడికైనా పోవడం మంచిది. ఎలా, ఆకలి పెరిగింది ఇప్పుడు క్రమంగా, కడుపు నకనకలాడుతోంది, స్నానం చేయడానికి లేదు, గుడ్డలు మార్చుకోవడానికి లేదు, కాఫీ చుక్క లేదు, టీ చుక్క లేదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏడ్చాడు వాడు, పాత రోజులు తలుచుకుని చేసిన పాపాలకి వగచి వగచి, మామూలుగా వగచడం కాదనమాట, ఏడుపు ఏడుపు భయంకరమైన ఏడుపు, వగపులలో కూడా తీవ్రమైన వేదన. వెనక్కి రాదుగా కాలం, ఇక మరి అయ్యో ఇలా జరిగితే బాగుండు అనుకోవడానికి లేదు, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది అంతే. ఏమి చేయుదు ఎత్తటికేగువాడ, ధనము నిప్పత్తరంబు, ధనము నిప్పత్తరంబు విద్యయుహులక్కి, పెట్టసాగెడు నా చేయి భిక్ష చేయటు నేరుచు దైవం బయరుగునింకా. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళను, ఎవడు నాయనా ఇంత పూర్వం మాతో కలిసి ఆడుకున్నావు కనుక జాలి చూపించి అన్నం పెడతామని ఆత్మీయతతో చేరతీసేవాడు ఎవడున్నాడు? ఇక డబ్బా లేదు, పోనీ డబ్బు సంపాదిద్దామంటే అన్నిటికంటే గొప్పతనం విద్య లేదు, అక్షర జ్ఞానం లేదు. ఓం కేశవాయ స్వాహాండం కూడా చేతగాని దౌర్భాగ్యండి. ఇంతకాలం అందరికీ పెట్టాను, ఇంట్లోంచి కొల్లగొట్టి పట్టుకొచ్చి ఇలా పెట్టడానికి అలవాటు పడిన నా చెయ్యి కిందకి చేర్చి భిక్ష పెట్టండి, అన్నం పెట్టండి అని అడుక్కోవడం ఎలాగా? భిక్షించలేను. ఒకవేళ యాచనకు పెడదామన్నా దున్నపోతులో ఉన్నో పేకట్లు అన్నీ కోల్పోయి భిక్ష కోసం వస్తావురా అని అందరూ తిడతారు. ఇప్పుడు నేనేం చెయ్యను దైవమా అని ఏడ్చాడు పాపం. దేవుణ్ణి ఇప్పుడు తలుచుకున్నట్ట దైవంబ ఎరుగుని. ఇంకా ఇంత పూర్వం దేవుడు లేడు దయ్యం లేదన్న వీడు ఈ నాస్తికుడు, కష్టం వస్తే దేవుడు గుర్తుకొచ్చాట పాపం. దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా అన్నకోయి, సుఖమే సుమిరను ఎదికరై తో దుఃఖ కాహే హోయి అంటాడు కబీర్దాస్. అందుకే దుఃఖం రాగానే అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడికి అందరికీ, దేవుడోయ్ రక్షించు బాబోయ్ అన్ని బాగున్నాయి అనుకోండి, దేవుడు లేడు దేం లేదు, ఏ నాకు నేనే గొప్ప అండి, నేను కష్టపడి చదివాను, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను, ఇదంతా నా ఘనత అంటాడు. ఈ మూఢుడు ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చి బాధపడ్డట. అందుకని కొసమెరిపేమిటి, సుఖమే సుమిరను ఎదుకరయితో దుఃఖకా హే హోయ్. ఎప్పుడు సుఖంలో ఉన్నప్పుడే భగవంతుడిని నిత్యం భక్తితో స్మరిస్తే దుఃఖం రాదు. అనగా దుఃఖం నుంచి బయటపడే శక్తి, దుఃఖాన్ని తట్టుకునే శక్తి దైవస్మరణ వల్ల వస్తుంది. ఇప్పుడు నేనేం చేయనిక, ఏ భయంబును నెచ్చోట ఎనయలేదు, నరునకే పాట విద్యాధనం బదనము, చోర బాధాధికము చే చోరవో ధనము ధనమౌ నెయ్యిన్ని చందముల తలప. ఎక్కడా భయం లేని డబ్బు విద్యాధనం. మూలంలో నా చోరహార్యం అన్నారు దొంగళ్ళు. గొలుసును ఉంగరాన్నో జేబులో ఉన్న డబ్బును ఎత్తుకుపోగలరు, కానీ చదువుకున్న చదువు ఏ దొంగడు ఎత్తుకెడతాడు? కాబట్టి దొంగలు ఎత్తుకుపోలేరు. అన్నదమ్ములు పంచుకుంటారా? అన్నదమ్ములు ఇల్లు అయితే పంచుకుంటారు. ఈ స్థలంలో 200 గజాలు నీది, 200 గజాలు నాది, మళ్ళీ 200 గజాలు నీది ఈస్టు నాది వెస్టు, నా వైపు నువ్వు తలుపు పెట్టేవంటే జాగ్రత్త, నీ వైపు తలుపు పెట్టేవంటే నేను జాగ్రత్త, ఇవి కొట్టుకుని పంచుకోవడానికి స్థలాలు అయితే కుదురుతాయి. కానీ ఈ విద్యను ఎవడు పంచుకుంటాడు? అన్నదమ్ములు పంచుకోలేరు. ఏ గవర్నమెంట్ అయినా మిగతా వాటి మీద ట్యాక్స్ చేయగలదు, కానీ పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే ఇప్పటికి ప్రస్తుతానికి ట్యాక్స్ లేదు దేవుడి దేవాలు. విద్య మీద అంటే ఈ పురాణం దాని మీద, ఈ అద్భుతమైన జ్ఞానం మీద, వాడి ప్రతిభ మీద పన్ను వేయలేరు. కాబట్టి గవర్నమెంట్ భయం లేదు, హఠాత్తుగా పోతుందనే భయం లేదు, మర్చిపోతామనే భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా మనిషికి కష్టం లేకుండా రక్షించే అపూర్వధనం విద్యాధనం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో ఎందుకు, నేను కేవలం రాను పోను టిక్కెట్ కార్డు ఒకటి చేతిలో పెట్టుకుని ఒక 500 నోటు పుచ్చుకుని అమెరికా వెళుతున్నాను. మళ్ళీ తిరిగి వచ్చేదాకా 500 నోటు అలాగే ఉంటుంది హాయిగా రావడంలా? దేనివల్ల అంటే మేమన్నా పోటీశ్వరులు మేము పెడుతున్నావా? ఎక్కడికెడితే అక్కడ పాపం మా రాజేంద్ర వెంకటరాజేంద్ర గారి కొడుకు, లేకపోతే విజయలక్ష్మి గారి చెల్లెలి కొడుకు రమేషు, మరో చోట శ్రీచరణ్ పాలడు శ్రీచరణ్, ఇంకో చోట సీతారాము మాధవ్యో రాజేషు, ఇంకో హితేషు, ఇటువంటి ఎంతో మంది వాళ్ళు విద్యను చూసి గౌరవించి తీసుకెడతారు. అడగండి కావాలంటే మీరు. ఏం అవునా? అది ఆవిడ కూడా నాతో పాటు చికాగోలో 4 రోజులు ఉంది కదా మరి వెంకటరాజన్ గారి చెల్లెలు. ఈ విధంగా ఎక్కడెక్కడ ఎంతో మంది హేమహేమీలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూస్తారంటే కేవలం సంపద విద్యా సంపద అవటం వల్ల. ధనం కోసం ఎప్పుడు గౌరవించరు ఎవడు కూడా. జ్ఞానం ఎక్కడుంటే అదే గొప్ప సంపద. అందుకే ఏమన్నాడు, ఎక్కడికి వెళ్ళినా అడవిలో పారేసిన విద్య వల్ల వాడు పూజింపబడతాడు. అందుకే విద్యాధనంబ ధనము, నిజమైన ధనం అంటే విద్యాధనమే. విద్యాధనం సర్వధన ప్రధానం. అసలు ఇది బరువు కూడా కాదు. పూర్వం డబ్బు కట్ల కట్లగా పట్టుకెళ్ళడం కాదు కుదిరేది కాదు, అన్ని రూపాయి కాయిన్స్ కదా బంగారపు కాయిన్లు, అది మొయ్యడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడైనా పెట్లు సూట్ కేసుల్లో పెట్టుకెళ్ళి మొయ్యడం అది కూడా బరువే. ఈ ధనానికి బరువే ఉంది. ఈ కాస్త బుర్రలో 18 పురాణాలు, అనేక ఉపనిషత్తులు, సంహితలు, స్మృతులు, కావ్యాలు, ఈ పిసరే ఎప్పుడు చూసినా ఇదే. కానీ ఇప్పామా? ఏ మూల, ఏ పద్యం, ఏ శ్లోకం, ఏ జ్ఞానం ఉందో తెలియదు. ఎంత భాండాగారం ఉన్నా ఇది బరువు కాదు. మనకి తక్కినవి బరువు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారపుతో కంకణాలు వేయండి, బరువేనా కదా. కాలికి గండపిండారాలు వేయండి, బరువే కదా. గట్టిగా శాలువాలు 100 కప్పితే వీడు బాబోయ్ అంటున్నాడా లేదా? కాబట్టి ఏవైనా బరువే మనకి. ఒక్క విద్యాధనం బరువు కాదు. అందువల్లే అన్ని ధనాల్లో కల్లా గొప్పతనం విద్యాధనము. దొంగతనం వల్ల నాశనమైపోయే, కష్టాల వల్ల తొలగిపోయే ధనం ధనమవుతుందా? విద్యాధనమే ధనము అన్నాడు. ఎంత అందమైన పద్యమిది. ఏ భయంబును ఎచ్చోట ఎనయలేదు, నరునకెప్పాట విద్యాధనంబ ధనము. చోరబాధాధికమ్ముచే చోరబోవు ధనము ధనమౌని ఎన్ని చందముల తలప. అయ్యో అని ఇప్పుడు బాధపడ్డాడు. ఎంత గొప్ప వంశంలో పుట్టాను, పరమ పవిత్రమైన గౌతమ సుగోత్రంలో పుట్టానే, జ్ఞానం కలిగిన వాణ్ణి, మా నాన్న ఎంత పండితుడు, అటువంటి వంశంలో పుట్టి ఈ జోదమాడడం ఏమిటి, దొంగతనం ఏమిటి, వేశ్యాగమనం ఏమిటి, మద్యపానం ఏమిటి, ఎంత దరిద్రపు జీవితం ఇచ్చావా విధి, నా నుదుట ఇలాంటి రాత రాశావా అని ఇప్పుడు విధిని తిట్టాడు. అంటే విధి రాశాట, వీడేం చేయలేదు బాబు. అది ఇప్పుడు ఏం చేస్తాం అని ఏడుస్తూ, ఈ ఊళ్ళో ఉండలేను, ఇంకెక్కడికైనా పోదామని పిచ్చాళ్ళలాగా ఎటు పెడితే అటు పోయాడు. ఇంకా దానికి అర్థం లేదు. కాలు ఎటు తీసుకెడితే అటు వెళ్ళాడు. పాపం 3 రోజులు అన్నం దొరకలేదు చెండి వాడికి. 3వ రోజు చీకటి పడుతూ ఉంటే కడుపు నకనకలాడిపోయి అక్కడ దొరికిన వాగులో మంచినీళ్ళు తాగాడు. అడవి భయంకర అరణ్యం, మామూలు కేకారణ్యం కాదు. ఓరి బాబో, ఏ వేపు నుంచి చూసినా కటిక చీకట్లు అలుముకుంటున్నాయి చెట్లలో నుంచి. దట్టంగా ఉన్న చెట్లు, మరో పక్కన సింహాల లాంటి పులుల వంటి క్రూర మృగాల అరుపులు. అది మరియును మాతులొంగ లవంగ లొంగ చూతకేతకి భల్లాతక అమ్రాతక సరళ పనస బదరి ఒకుళ్ళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వ మలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకు పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమ లతా మహోద్యాన సుక్క పిక నికర చెంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార పక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును సింహ శార్ధూల శరభ గంధ గజ గవయ గండ వేరుండ ఖడ్గ కంఠీరవ శరభాది కేకారణ్య క్రూర మృగ భయంకర నిస్సన శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు ఆ పర్వతారణ్యంబునందు. ఓ ఏ వేపు నుంచి చూసినా దట్టంగా పెరిగిపోయిన అడవిలో మద్ది చెట్లు, తాడి చెట్లు, పనస చెట్లు, తీయ మామిడి చెట్లు, రకరకాలైన చెట్లు, ఈ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలోంచి సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. వాటికున్న ఫలాలు తినేవాడు లేక చిలుకలు పొడుస్తూ ఉంటే ఆ ఫలాలలోంచి రసం కింద కారిపోతోంది. వాటి మధ్యలోంచి పెడుతున్న భయంకరమైన కొండ చిలువలు, నల్లత్రాచుపాములు, తెల్లత్రాచుపాముల వంటి భయంకర సర్పాలు, మరో పక్కన గర్జిస్తూ గాండ్రిస్తూ అరుస్తూ వస్తున్న సింహాలు, భయంకరమైన మదపుటేనుగులు, పులులు, ఎలుగుబంట్లు, ఇటువంటి వాటితో కూడిన ప్రాంతం, ఏ వేపు చూచినా నవరత్నాలు, ధాతువులు అడుగున రాసులుగా ఉన్నాయి భూమి కింద. దానివల్ల అప్పుడప్పుడు ఒక రకమైన గాడుపు కూడా వస్తోంది. ఇటువంటి వాటితో నాన్నవాడు దిక్కులేక, తిండి లేక అలమటించిపోతూ భయంతో వణికిపోయాడు వాడు. ఈ అడవి ఏమిటి, ఏ క్రూర మృగమైనా నన్ను పొట్ట పెట్టుకుంటుందేమో, ఇంక కింద తిరగకూడదనుకుని చటుక్కున చెట్టుకి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కూర్చుని కింద పడిపోకుండా ఈ గోచీ గుడ్డని కొమ్మ గట్టిగా బిగించి కట్టుకున్నాడు. ఒక రాత్రి వాళ్ళు కింద పడితే తస్తామని మళ్ళీ ఇలా గట్టిగా బిగించి కట్టుకుని అప్పుడు ఏడ్చాడనమాట. ఆ ఆకలిని తట్టుకోలేనండి ఎన్ని చెప్పినా. అన్నిటికంటే గొప్ప కష్టం ఏమిటో చెప్పాడు వాడు. మహాకష్టం సుధా పుత్ర శోక మహో కష్టం, పుత్ర శోక మహో కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధ. అన్నిటికంటే పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులకు వచ్చే బాధ ఇంక అంతా కాదు, పుత్ర శోకం మహాకష్టం అన్నాడు. అంతకంటే గొప్ప కష్టం ఏమిటో తెలుసా? అది కష్టమని చెప్పి పక్కన కష్టాత్ కష్టతరం క్షుధ, ఆకలి అన్నిటికంటే మహాబాధ. నారదుడు అన్నిటికంటే పుత్ర శోకమే శోకం అన్నట్టు ఒకసారి విష్ణువుతో. దాంతో ఏం చేశాడు విష్ణుమూర్తి, ఇతన్ని స్త్రీగా మార్చేశాడు. విష్ణువుతో వెళ్ళకూడదు పెద్ద కథ, 2 ముక్కల్లో చెబుతాను అనమాట. వెంటనే ఇతను స్త్రీ అయిపోయాడు, ఓ రాజుగారిని పెళ్లి చేసుకున్నాడు, 20 మంది కొడుకులు పుట్టారు. ఈ 20 మంది కొడుకులు పుట్టాక ఓ రోజున ఓ మహారాజు గారు దండయాత్రకు వచ్చి కొడుకుల్ని తండ్రిని భర్తని అందరినీ చంపేశారు. అందరూ చచ్చిపోయారు. ఈ స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పోయావా అని మొగుణ్ణి, ఎవరో పోయారా అని కొడుకుల్ని పట్టుకుని తెగ ఏడ్చింది. మామూలు ఏడుపు కాదు. అలా ఏడ్చి పుత్రశోకం మహాబాధ, భర్తృశోకం మహాబాధ అనుకుందిట. మధ్యాహ్నానికి ఆకలి కరకరలాడింది, ఏం తిందామన్నా దొరకల. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టుకు ఒక పండు ఉందిట. ఈ పండు కోసుకు తిందామని అక్కడికి ఏడుపు మధ్యలో అటు వెళ్ళింది పాపం పండు కోసం. తీరా పెడితే మామిడి చెట్టు పండు ఎక్కడో ఎత్తుగా ఉంది, ఎక్కడానికి చెట్టు ఎక్కలేదు ఈవిడ, పండు అందట్లా. ఏం చెయ్యాలి, ఆకలికి తట్టుకోలేక భర్త శవాన్ని అక్కడ వేసి దాని మీద ఎక్కి పండు కొయ్యిపోయింది. అయినా అందలేదు. ఈ కొడుకుల శవాలన్నీ ఒకదాని మీద ఒకటేసి, శవం మీద శవం, శవం మీద శవం వేసి దాని మీద ఎక్కి పండు కోసుకు తిని అప్పుడు మళ్ళీ కొడుక నేర్చింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదేమిటండి అన్నిటికంటే పుత్రశోకం మహాకష్టం కదా, ఎందుకు మామిడి పండు కోసావంటే, అప్పుడు నారదుడికి వెలిగింది. నేను నారదుని బాబు ఇది విష్ణుమాయని, బాబు ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి వేళాకోడవాడని కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. అంచేత మహామాయ అన్నారు దాన్ని. మాయ వల్ల మానవుడు ఎన్ని వాగుళ్ళు వాగాలో అన్ని వాగుతాడు. ఆ మాయ తొలగితేనే కానీ వాడికి జ్ఞానం రాదు. కానీ అది రావాలంటే ఇలాంటి పురాణాలు శ్రద్ధతో వినాలి. ఎందుకని భగవంతుడు మనల్ని కాశీ మహిమ వినమంటున్నాడో తెలుసా, ఈ మాసంలో పుష్యమాసంలో దీన్ని వింటే అది మహాద్భుతమైన వాజపేయ యాగం అనే ఒక యాగ ఫలితం ఇస్తుందని చిట్ట చివరి ఫలశ్రుతిలో చెబుతాడు. వాజపేయం అని ఒక యాగం ఉన్నది, ఆ యాగం చాలా గొప్పది. అది చెయ్యబట్టే వశిష్ఠుడు అంత జ్ఞానం అయ్యాడు. అటువంటి జ్ఞానమునిచ్చే యాగముతో సమానం ఈ పుష్యమాసంలో ఈ పవిత్ర కథను వినడం అన్నమాట. కాబట్టి ఎన్ని చెప్పినా ఆకలి మహాబాధ అండి. ఆ బాధ ముందు ఏది ఎవ్వడూ ఆగలేడు. ఇప్పుడు వీడు చెట్టు మీద కూర్చొని ఆకలి తట్టుకోలేక అరుణగభస్తి బింబముదయాద్రిపయం పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగబెట్టు నిర్భర కరుణాధురి నయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే, తల్లి అన్నదే హరహర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సిత అన్నముల్. అయ్యో, సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే సమయానికల్లా అరుణ గభస్తి బింబము, ఎర్రని సూర్యబింబం తూర్పు దిక్కున అలా వచ్చేలోపు మా అమ్మ ఎక్కడ చూడడానికి వెడితే మళ్ళీ ఇంటికి రాను ఆకలి వేస్తుందోనని బంగారపు గిన్నెలో చిక్కని చక్కని వెన్నపూసతో మేగడతో కూడిన పెరుగుతో సద్దన్నం ముద్ద కలిపి దానితో పాటు వడపిందులు కూడా నంచి ఆవకాయ ముక్కలు కడుపు నిండా పెట్టేది, ఇక్కడ దాకా పెట్టి పంపేది పీకి దాకా. నాయన ఇంకో ముద్ద ఎక్కువ తినరా, ఎప్పుడో వస్తావు, అప్పటిదాకా తినకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో అని బాగా గ్యాస్ కొట్టి మరీ పంపేది పాపం. ఇలా కడుపు నిండా అన్నం పెట్టే ప్రాణం తల్లి అంటే, అందుకే సాటి లేని కరుణాస్వరూపిణి అమ్మ అన్నారు. నిర్భర కరుణాధురీణయగు ప్రాణం ప్రాణము తల్లి అన్నదే. ఇప్పుడు వాడు గుర్తొచ్చిందని వాడ తల్లి అంత గొప్ప కరుణాస్వరూపిణి, ప్రాణానికి ప్రాణం, ప్రాణం నిలబెట్టేది ఒక్క తల్లి అంటేనే ఇంకెవరూ కాదు. హరహర ఆ తల్లిని దూరం చేశాను, నే చేసిన పాపానికి మా నాన్న మా అమ్మను కూడా విడాకులంటూ విడబట్టుకు వెంటేశాడు. తల్లికి ద్రోహం చేశాను, తండ్రికి ద్రోహం చేశాను, వంశానికి ద్రోహం చేశాను, నేను నాశనమైపోయాను, ఇప్పుడు ఏం చెయ్యను, హరహర ఇక కడుపు నిండా అన్నం పెట్టే దిక్కు లేదా అని అలమటించిపోయి ఏడ్చి ఏడ్చాడు పాపవాడు. ఎంత ఏడ్చినా ఆకు ముక్క కూడా దొరకలేదు వాడికి. చేశానుగా మహాపాపాల యొక్క ఫలితం అనుభవించక తప్పదు. క్రమంగా సూర్యోదయం అయ్యింది. ఆ సూర్యోదయ సమయంలో ఈతడి చెట్టు దిగి ఇక ఏదో రకంగా ఎక్కడో చోట బతకడానికి మార్గం వెతుక్కుందామని బయలుదేరాడు. వాడికి ఈశ్వరుడు ఏం మార్గం చూపించాడో రేపు మళ్ళీ యథాప్రకారంగా ఉదయం మనం చెప్పుకుందాం. అత్యద్భుతమైన ఈ దివ్య కథ వింటేనే సగం మహాపాపాలు పోతాయన్నారు. కాబట్టి మళ్ళీ రేపు ఉదయం కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
Thank you.